ध्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिं आनतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः సర్వాంతర్యామైన పరమాత్ముడు ఇప్పుడు పురిటింటిలో చరసాలలో బాలుడిగా దర్శనమివ్వగానే భక్తితో వసుదేవుడు ఆయనకు నమస్కరించి పుత్రుడనే భావన విడిచిపెట్టి శరణాగతి పొందాడు. భగవంతుడు మన ఇంట్లో అవతరించినప్పుడు ఆయన గుర్తించాలి అంటే కూడా భగవద్ అనుగ్రహం కావాలి. భగవంతునికి జన్మనిచ్చిన కారణం చేత వాళ్ళు తల్లిదండ్రులు అయినప్పటికీ మేము కేవలం లౌకికమైన శరీరంతో ఉన్నాం, తల్లిదండ్రుల్లో ఉన్నాం, కానీ ఈయన సమస్త లోకేశ్వరుడు, మాకు కూడా తండ్రి అనే జ్ఞానం కలిగి కొందరు ఉంటారు. అటువంటి వాళ్ళలో దేవకీ వసుదేవులు కూడా ప్రధానులు. అందుకే వాళ్ళు ఆ పురిటి పాపని చతుర్భుజాలతో నీలమేఘఛాయ శరీరుడయి ఉన్నవాడిని భక్తితో స్తోత్రం చేశారు. అందులో ముందుగా వసుదేవుడు స్తోత్రం చేశాడు, నీ రూపము ఇటువంటిది అటువంటిది అనడానికి వీలు కానిది, అలాంటి రూపం మేము చూడలేం గనక ఇప్పుడు ప్రస్తుతం మా కోసం ఒక చిన్న పాపగా దర్శనమిచ్చావు, మహాశక్తిని ఉపసంహరించుకొని పరిమిత రూపంతో దర్శనమిచ్చావు. నీ రూపమునకు నిజంగా విశ్వరూపం ధరిస్తే భూమి పాదములు, ఆకాశం నీ జుట్టు, అగ్నిహోత్రుడు నీ ముఖం, ఈ చరాచర జగత్తులో ఉన్న సకల ప్రాణులు నీలో ఉన్నాయి, అయినా మా కోసం పురిటి పాపగా దర్శనమిచ్చావు. నిన్ను మేము పూర్తిగా గుర్తించలేం, యథాశక్తిగా మాకు తోచిన రీతిలో వర్ణిస్తాం. గుడ్డివాళ్ళంతా ఏనుగుని ముట్టుకున్నారు. గుడ్డివాళ్ళకి ఏనుగుని ముట్టుకుంటే ఏం తెలుస్తుంది పాపం? ఒకడు తొండాన్ని దోచి ఏదో గొట్టం కనబడుతోంది అన్నట్ట, ఒకడు కాలు పట్టుకుని స్తంభం ఏనుగు అన్నాడు, ఒకడు తోకట్టుకుని సన్నగా ఉందండి ఏదో ఓ చిన్న వైరండి అన్నట్ట. ఇలా అంధులు గజమును ముట్టుకొని తమకి తగిలిన అవయవాన్ని బట్టి వర్ణించినట్లుగా మేం కూడా మహాత్ముడవైన నిన్ను ఈ కాస్త రూపంతో ఏం గుర్తుపట్టగలుగుతాం? మేము ఏ జన్మలో పుణ్యం చేసామో మాకు తెలియదు. కొంతమంది ఏమంటారంటే భగవంతుడు పుత్రుడిగా పుట్టినప్పుడు మా పూర్వజన్మ సుకృతం మహాపుణ్యం చేసుంటాం అంటారు. నేను మహాపుణ్యం చేశాను అని అనను, నీ కరుణ గొప్పదంటానన్నాడు వసుదేవుడు. ఒక్కొక్కప్పుడు మనం భగవంతుడిని చూస్తాం, మీరందరూ సద్గురువుని చూస్తున్నారు, ఇది మీ పుణ్యం అని అనుకోకండి. మీ పుణ్యం ఎంత పెసరైనా గురువు కృప కొండంత, గురు కృప గొప్పది. ఏం మనకంటే పుణ్యాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సుమ ఈ లోకంలో. కోటాను కోట్ల సంవత్సరాలు తపస్సు చేసి కూడా ఆయన దర్శనం చేసుకోలేని వాళ్ళు ఉన్నారు. కానీ భగవంతుడు అవ్యాజ కరుణామూర్తి కనుక ఎప్పుడు ఎవరిని ఎందుకు అనుగ్రహిస్తాడో చెప్పలేం. అదంతా ఆయన లీల, మన అదృష్టం. అందుకే ఆయన ఇది నా భాగ్యమండం కంటే నీ కరుణ గొప్పది. ప్రభు, ఆకాశవాణి పలికినప్పటి నుంచి ఆగ్రహించి కంసుడు మమ్మల్ని చెరసాలలో పెట్టి నానా విధాలుగా హింసిస్తున్నాడు. ఈ హింసలు ఎందుకు తట్టుకుంటున్నావంటే నీవు జన్మిస్తావనే ఆశతో. నీవు జన్మించావు, నిన్ను రక్షించే శక్తి మాకు లేదు. నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కాపాడు. నిన్ను ఎవ్వరైనా సేవించవచ్చు. నిన్ను నాలుగు ఆశ్రమంబుల జనములు సేవింపనఖిల సత్వంబును శుద్ధంబును శ్రేయంబును నగు గాత్రంబు నీవు పొందుదువు హరి. నిన్ను ఏ వర్ణాశ్రమాచారాల వాళ్ళైనా సేవించవచ్చు. నిన్ను సేవించడానికి కులము లేదు, మతము లేదు, స్త్రీ పురుష నపుంసక భేదం లేదు. భక్తి కలిగిన వాళ్ళల్లా నిన్ను సేవించవచ్చు. నీవు ఎవరు నిన్ను సేవిస్తే వారి కోసం వారు కోరుకున్న రూపంలో దర్శనమిస్తావు. ఒక్కొక్కళ్ళు రాముడంటే రాముడిగా, కృష్ణుడంటే కృష్ణుడిగా, బుద్ధుడంటే బుద్ధుడిగా, ఇలా వారి వారికి తగిన రూపములతో దర్శనమిస్తావు. మా కోసం సత్వగుణము, శుద్ధత్వము, శ్రేయస్సు కలిగించే రూపము ధరించి దర్శనమిస్తావు. అటువంటి నీకు నమస్కారం. నిన్ను తప్ప ఇంకొక దేవతని సేవించని వాడు సంసార సముద్రం తేలిగ్గా దాటుతాడు. కొంతమంది ఏం చేస్తారు, పూటకో దేవుడు, పూటకో గురువుని ఆశ్రయిస్తారు. ఇన్ని గ్రూపుల్లో ఉన్నవాడు బాగుపడ్డాయి. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక్క గురువుని గట్టిగా పట్టుకోవాలి. కొన్ని లక్షల మంది వెంట పడ్డామంటే చివరికి ఎందుకు మనకి రాకుండా పోతాం. మనకి భగవంతుడు అనుగ్రహించాడు, ఒక సద్గురువు ఇచ్చాడు, నేనైతే ఆయన్ని తప్ప ఇంకెవరిని పట్టుకోవడంలా. అందువల్ల సుఖంగా ఉంటుంది ప్రాణానికి. ఇప్పుడు మంచినీళ్ళు కావాలని ఒక ఆయన ఏం చేసేట, మీకు చిన్న విషయం చెప్పాలి. ఇక్కడ సంస్కృత భాషకి వ్యాకరణం ఉన్నది. ఈ వ్యాకరణం పాణిని అని ఆయన రాశాడు. దీనికి వార్తికం కాత్యాయనుడు, ఆయనని వరరుచి అని కూడా అంటారు, వరరుచి రాశాడు. అంటే చిన్న లఘుటేక లాంటిది అనమాట. అది భాష్యం పతంజలి రాశాడు. ఈ కాత్యాయనుడికి వరరుచికి నలుగురు భార్యలు, నలుగురి వల్ల నలుగురు పిల్లలు పుట్టారు. అందులో పెద్ద కొడుకు పొద్దుటే పూజ మొదలెట్టాట. చిన్న కొడుకు ఈ అన్నగారిని చూడడానికి వచ్చాడు. అన్నయ్య గారు ఇంట్లోకి ఎవరిని పెడితే వాళ్ళని రానివ్వడం, పూజ అయ్యేదాకా ఎవరూ రావడానికి వెళ్ళలేదు, అరుగు మీద కూర్చోమను తమ్ముడిని అన్నట్ట. అందుకని వదిన గారు వచ్చి, మీ అన్నయ్య పూజలో ఉన్నాడు, అందువల్ల నువ్వు కాసేపు అరుగు మీద కూర్చో అనగానే అన్నయ్య ఏం పూజ చేస్తున్నాడు అని అడిగట్ట తమ్ముడు. ప్రస్తుతం గణపతి పూజలో ఉన్నాడు అనగానే ఈయన గుణపం తీసుకుని బయట ఓ గొయ్యి తవ్వాడు. కాసేపటికి గంట కొట్టడం అయిపోయింది. గంట కొట్టేశాడు కనుక హారతి అయిపోయింది, లోపలికి వెళ్ళొచ్చు వదిన అంటే, ఇప్పుడు గణపతి పూజ అయింది, కుమారస్వామి పూజ మొదలెట్టాడు. ఈయన మళ్ళీ గుణపం తీసుకుని ఇంకో గొయ్యి తవ్వాడు. ఇలా పావు గంటకోసారి కుమారస్వామి అయ్యాడు, ఆ తర్వాత ఆంజనేయుడు అయ్యాడు, నరసింహస్వామి అయ్యాడు, కాశీ విశ్వేశ్వరుడు అయ్యాడు. ఇలా అన్ని దేవతల్ని పూజిస్తూనే ఉన్నట్ట మధ్యాహ్నం 1 గంట అయ్యింది. పొద్దున 6 గంటకు వచ్చిన వాడికి మధ్యాహ్నం 1 గంట దాకా లోపల పావు గంటకు ఒక గంట వినబడుతూనే ఉంది. గంట వినబడినప్పుడల్లా ఈయన గుణపం పుచ్చుకుని తవ్వుతూనే ఉన్నాడు. మధ్యాహ్నానికి 100 గోతులు తవ్వాడు వీడు. అప్పటికి అన్నగారి పూజ పూర్తయ్యి బయటకు వచ్చాట. ఆయనకి రాగానే తమ్ముడు గొయ్యి గుణపం కనబడ్డాయి. ఇదేమిట్రా తమ్ముడు నా దొడ్డంతా తవ్వేస్తున్నావంటే, నాకు దాహం వేసింది, మంచినీళ్ళ కోసం నుయ్యి తవ్వడం మొదలెట్టానన్నట్ట. ఓరి మూర్ఖుడా, నుయ్యి ఒకటి తవ్వి ఉంటే ఈ పాటికి నీళ్లు పడేవు కదరా, 100 గోతులు ఎందుకు తవ్వావంటే, ఓరి మూర్ఖుడా నీకు నేను అదే చెబుతున్నాను, నువ్వు ఒక్క గురువుని గట్టిగా పట్టుకుని ఉంటే ఈ పాటికి ఎప్పుడో బాగుపడేవి, నిమిషానికి ఒక గురువుని పట్టుకుంటున్నావు అన్నట్ట. నుయ్యి తవ్వాలంటే ఒక గొయ్యి తవ్వాలి తప్ప అన్ని తవ్వితే ఉపయోగం ఉంది. అందులో లోకంలో ఎందరో గురువులు ఉంటారు, ఎవరికి నచ్చిన వాడిని వాడిని పట్టుకోమని అంటున్నాం తప్ప ఎవరిని ఫలానా ఏం బలవంతం చేయం మనం. కానీ పట్టుకున్న వాడిని గట్టిగా పట్టుకో. ఈ గురువు తప్ప నాకు ఇంకొక దైవం లేదనుకో, అదే దిక్కనుకో, భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో, అనురక్తితో, సంసక్తితో పాదాశ్రయుడైతే ఈ జన్మలో తొందరగా తరిస్తాడు. కాబట్టి వచ్చిన మనం క్షణమునకో చోటకి వెళ్లకుండా యావజ్జీవితం గురు పాదుకల్ని గట్టిగా పట్టుకుంటే, అక్కడే కూర్చున్న గురువే నా దైవం అనుకుంటే ఈ జన్మలో తరిస్తాం, లేకపోతే ఎన్నో కష్టాలు భరిస్తాం, వరిస్తాం. అందుకని ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు వసుదేవుడు, నీవారై నీ దశ తమ భావంబులు నిలిపి జనులు భయవిరహితులై ఏ విఘ్నంబుల జందక నీ వరలిడి మేటి చోట నెగడు దురీశ. కొంతమంది భక్తులుంటారు, కృష్ణ మేము నీ వాళ్ళం, మాకింక అన్య దైవములు వద్దు, నీ కాళ్లే పట్టుకుంటాను, నీవు తప్ప నాకేం వద్దు అంటాడు. అలా అన్నవాడు ఈ సంసారములో ఏ విఘ్నము పొందడు, నీవు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. ఈ సంసారం ఒక మహాసముద్రం, కానీ నీ పాదాలు పట్టుకున్నవాడు ఏమవుతాడో తెలుసా? ఆదూడ ఎడుగు క్రియ నీ పాదంబుల నావకతన భవసాగరమున్, నేను నిన్నే సేవిస్తాను, నువ్వే దిక్కు, నిన్ను తప్ప ఇంకెవరిని పట్టుకోను అనుకున్నవాడు ఈ సంసార సముద్రాన్ని ఆవు దూడ అడుగులో ఉన్నటువంటి నీరు దాటినంత తేలికగా దాటుతాడు. సంస్కృతంలో వ్యాసుడు ఏమన్నాడు? గోష్పాద సలిలం యథ అన్నాడు. ఎప్పుడైనా మట్టిలో ఆవు అడుగు పెట్టింది అనుకుందాం, ఆవు అలా అడుగు పెట్టగానే ఏమవుతుంది? ఆ గిట్టల వల్ల మట్టిలో ఒక గుర్తు పడిపోతుంది, అడుగు జాడ పడిపోతుంది. ఆ అడుగు జాడలో నీళ్లు పోయండి, ఆ నీళ్లు దాటడం చాలా తేలిక. ఆవు అడుగులో నీరు దాటడమే తేలిక. అందుకని సంస్కృతంలో ఏమన్నాడు? సంసార సముద్రమును నీ భక్తులు నిన్నే నమ్ముకున్న వాళ్ళు గోష్పాద సలిలం యథ ఆవు అడుగులో నీరు దాటినంత తేలిగ్గా దాటుతారు అంటే పోతన గారు ఆవు అడుగు కూడా పెద్దదైపోయింది అనుకుని ఆదూడ అడుగు క్రియ అని మార్చాడు ఆయన. ఆవు దూడ చిన్న దూడ ఉంటుంది అనుకోండి మా ధర్మ సంస్థ లాంటి పాప, ఈ బుల్లి అడుగు నేల మీద వేస్తే ఎంత ఉంటుంది? ఆ అడుగులో నీరు దాటినంత తేలికగా సంసార సముద్రం దాటుతాడు నీ భక్తుడు అన్నాడు ఆయన. నిజంగా భక్తులకి ఈ సంసారం పెద్ద సముద్రం కాదు, ఆవు దూడ అడుగులో ఆ చిట్టి అడుగులో నీరు దాటడం అంత తేలిక అన్నమాట. మమ్మల్ని అనుగ్రహించు అంటూ ఉండగా మెల్లిగా కళ్ళు విప్పి దేవకీదేవి కూడా తన బుజ్జిబాబును చూసుకుంటూ, నా తండ్రి నువ్వు ఎప్పుడు పుడతావా అని మేము ఆశగా ఎదురు చూశాం, మేమేమో భక్తితో ఎదురు చూశాం, కంసుడు ద్వేషంతో నీ పుట్టుక కోసం ఎదురు చూశాడు. నళినలో చెన్న నీవు నిక్కము నాకు పుట్టెదవంచు ఈ కల్లుడు కంసుడు పెద్ద కాలము కారయంటనడంచే దుర్మలిన చిత్తుని నాజ్ఞ చేయుమనాథులన్మముగావుమా నులుసులేక ఫలించే నోచిన నోములెల్లను నీవయ్యై నోములెల్లను నీవయ్యై. పద్మాక్ష, కృష్ణ నువ్వు నాకు పుత్రుడిగా పుడతావని పుట్టగానే చెరసాలలో పురిటింటిలో నిన్ను తక్షణం చంపి తన పగ తీర్చుకోవాలని కంసుడు భావించాడు. చాలా కాలం నుంచి ఈ చెరసాలలో పెట్టి మమ్మల్ని హింసిస్తున్నాడు. మేము చెరసాలలోంచి బయటికి రాలేక ఇరుక్కుపోయి నానాయాతన అనుభవిస్తున్నాం. ఏ జన్మలో ఎవరికి అపకారం చేశామో ఈ జన్మలో ఈ కారాగృహంలో బందీభూతులమయ్యాం. కన్నబిడ్డలు కళ్ళ ముందు చచ్చిపోతూ ఉంటే దుఃఖాన్ని దిగమ్రింగుకొని నీ రాక కోసం ఎదురు చూశాం. ఇవాళ మేము నోచిన నోములు ఫలించాయి. ఇంత కూడా తేడా లేకుండా మా నోముల ఫలితంగా నువ్వు మాకు బిడ్డగా పుట్టావు. మా కలలన్నీ పండాయి. ఇప్పుడు మమ్మల్ని అనుగ్రహించు, ఆ దుష్టుణ్ణి సంహరించు. వాణ్ణి చంపే బాధ్యత నీది, మమ్మల్ని రక్షించే బాధ్యత నీది, నిన్ను రక్షించుకునే బాధ్యత నీదే. మేము నిన్ను రక్షించలేము, మమ్మల్ని రక్షించుకోలేము, అన్ని బాధ్యతలు నీవే. మేము నీ పాదాలని సర్వశరణాగతి అనే పేరుతో వరిస్తున్నాం, పట్టుకుంటున్నాం, పూజిస్తున్నాం, మమ్మల్ని కాపాడు అనగానే ఈ బాలుడు వెంటనే మేఘగంభీరస్వరంతో ఇలా అన్నాడు, తల్లి మీ పూర్వజన్మ రహస్యం చెబుతున్నాను, నేను మీకు ఎందుకు కొడుగ్గా పుట్టానో ఇప్పుడు చెబుతున్నాను వినండి. మనువులలో మొదటివాడు స్వయంభువ మనువు. ఈ స్వయంభువ మనువు కాలంలో నీవు పురుష్ని అనే పేరుతో పుట్టావు. నువ్వు పరమ పతివ్రతవి. ఈ వసుదేవుడు సుతపుడు అనే ఒక ప్రజాపతి. ఈ సుతపుడు పురుష్ని అనే మీ ఇద్దరు దంపతులు. మీ ఇద్దరు నా కోసం ఆకులు అలములు తింటూ కఠోర దీక్షతో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం విడిచిపెట్టకుండా జపం చేస్తూ 12,000 సంవత్సరాలు తపస్సు చేశారు. ద్వాదశ వర్ష సహస్రముల టేకంగా 12,000 సంవత్సరములు కేవలం రాలిన ఆకులు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేశారు. మళ్ళీ ఇక్కడ వీళ్ళు నియమం పెట్టుకున్నారు, ఆచమనం చెయ్యాలి ప్రతిరోజు గనక ఆచమన జలం తీసుకోవాలి. ఇంకా ఆహారం ఏమిటి? చెట్టు కింద కూర్చున్నారట, ఆ చెట్టు మీద నుంచి ఆకులు ఒళ్ళు రాలిపడితే ఆ రాలిపడిన ఆకులలో ఇద్దరు చెరో రెండేసి ఆకులు మాత్రమే తిన్నారట. వాళ్ళు ఆకులు తినచ్చు కదా అని చెట్టున్న ఆకులన్నీ కోసుకు తినలేదు. కేవలం రోజు 2 రెండు పండుటాకులు రాలిన ఆకులు తింటూ 12,000 సంవత్సరములు నా కోసం కఠోర తపస్సు చేశారు. అప్పుడు నేను మీ తపస్సుకు మెచ్చుకుని ప్రేమతో ప్రత్యక్షమయ్యాను, ఏం వరం కావాలో కోరుకోమన్నాను. నిజానికి అపవర్గం దుర్గమం, అంటే మోక్షం పొందడం చాలా కష్టం. నా అంతవాడు ప్రత్యక్షమైతే పవిత్రమైన మోక్షం కోరుకోక, శాశ్వత కైవల్యం కోరుకోక మీ ఇద్దరూ నా మాయలో పడిపోయారు. ఇలాంటి కథలు విన్నప్పుడే మనకు ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. 12,000 సంవత్సరాలు తపస్సు చేశారట వాళ్ళు. తపస్సు చేస్తే పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు, కావాలంటే వైకుంఠానికి పట్టుకుపోతాడు. ఈ అమాయకులిద్దరూ వైష్ణవ మాయలో పడ్డారు. ఆ భగవంతుణ్ణి మోక్షం అడగలేదు. మరి ఏం అడిగారు? పుత్ర 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 అన్నారట. ఇందాక చిలుకల దగ్గరికి వెళ్ళినప్పుడు దత్త 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 అన్నాయి. పాపం వీళ్ళో పుత్ర 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 అన్నారు. వెంటనే భగవంతుడు, ఇక చాలు, 3 సార్లు కంటే ఎక్కువ అనకండి, తథాస్తు అన్నాడు. అదేమిటి స్వామి తథాస్తు అంటే? మీ మనసులో కోరిక ఏమిటి అని మళ్ళీ అడిగాడు ఆయన. నీ వంటి కొడుకు కావాలి మాకు, కొడుకు కావాలనే ఆత్రంలో 3 సార్లు పుత్ర 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 అన్నాం. అనగానే ఇప్పుడు నేను కూడా మీకు అదే వరం ఇస్తున్నాను. మీరు నన్ను చూడగానే మోక్షం అడగక, దుర్గమమైన అపవర్గం అడగక, ముమ్మారు పుత్ర 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 అన్నారు గనక నేను 3 జన్మలలో మీకు కొడుకై పుడతాను. మళ్ళీ 4వసారి పిలిచారనుకో, నేను పుట్టడం నాకు కష్టం, కొన్ని ఇబ్బందులు నాకు ఉంటాయి. ఎంత భగవంతుడైనా భగవంతుడి కష్టాలు భగవంతుడికి ఉంటాయి. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నారు. కాబట్టి మీకు అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాను, మీ కోరిక తీరుస్తాను, వరుసగా నేను మీకు 3 సార్లు కొడుకై పుడతాను అని వరమిచ్చాడు పరమాత్మ. ఆ మాట ఇప్పుడు కృష్ణుడు చెబుతున్నాడు, నేను మీకు వరమిచ్చాను. మీ ఇద్దరికి మొదటి జన్మలో నీ పేరు పురుషుని గనక పురుషుని గర్భుడు అనే పేరుతో కొడుకుగా పుట్టాను. అప్పుడు నేను తెల్లగా ఉన్నాను. ఇదో పద్మాగర్ గారు కట్టుకున్న పంచిలాగా, పద్మాగర్ గారిలాగా మంచి తెల్లగా అందమైన నిగనిగలాడిపోతున్న ఒత్తైన జుట్టుతో పుట్టుకొచ్చాను. అప్పుడు నా పేరు పురుషుని గర్భుడు, శ్వేతవర్ణంలో ఉన్నాను నేను. భగవంతుట్ట ధవళ అరుణ కృష్ణ పీతవర్ణంలో పుట్టాడు. భాగవతంలో 2 సార్లు 3 సార్లు చెప్పాడు ఆ మాట. ఇప్పుడు ఇక్కడ భగవంతుడు కూడా చెప్పాడు, నేను మీకు పురుషుని గర్భుడుగా తెల్లగా పుట్టాను, ఆ జన్మలో మిమ్మల్ని ఆనంద పెట్టాను, అక్కడికి ఆ మొదటి జన్మ గడిచింది, మీరు మళ్ళీ 2వ జన్మ ఎత్తారు. అదితియు కశ్యపుడనగా విదితుల రఘు మీకు కురుచ వేషంబున నేను దయించితి వామనుడన త్రిదశేంద్రానుజుడనై ద్వితీయ భవమునన్. మళ్ళీ మీరిద్దరు అదితి కశ్యపుడు అనే పేరుతో పుట్టారు. ఆ సుతపుడే కశ్యప ప్రజాపతి, పురుషునియే అదితి. మీ ఇద్దరు మళ్ళీ 2వ జన్మలో కూడా నన్ను ప్రార్థించారు. అప్పుడు నేను మీకు పొట్టివాడుగా వామనుడనే పేరుతో పుట్టాను, వామనావతారం ఎత్తాను. ఆ అవతారంలో అరుణవర్ణంతో ఎర్రని రంగుతో పుట్టుకొచ్చాను. వామనుడనే పేరుతో ఇంద్రుడికి తమ్ముండయ్యాను గనక నన్ను ఉపేంద్రుడు అన్నారు. అప్పుడు బలిచక్రవర్తిని 3 అడుగులు యాచించి మొత్తం స్వరాజ్యం అంతా పుచ్చుకొని దాన్ని దేవేంద్రుడికి ఇచ్చాను, బలిని రక్షించాను. ఇది 2వ జన్మ. ఇప్పుడు 3వ భవమున తప్పక మీకిరువురకు నుతనయుడనైతి చెప్పితి పూర్వము మీ ఎందెప్పటికి నిలేదు జన్మమిటపై నాకున్ అన్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ నేను పూర్వం మీకు ఇచ్చిన వరాన్ని వీటించక తప్పక పాటిస్తూ మీకు కొడుకై పుట్టాను. ఈ 3వ జన్మలో అదితి అనే పేరు కలిగిన నీవు, ఒకప్పుడు పురుషుని అనే నీవు దేవకిగా పుట్టావు. ఈ కశ్యప ప్రజాపతి ఒకప్పుడు సుతపుడు, ఇప్పుడు వసుదేవుడిగా పుట్టాడు. మళ్ళీ మీరు దంపతులయ్యారు. అందుకే పూర్వజన్మ సుకృతం వల్ల ఈ జన్మలో కూడా మీరు దంపతులయ్యారు. నేను 3 మార్లు మీకు పుత్రుడనై పుడతానని మాట ఇచ్చాను గనక, వరమిచ్చాను గనక ఆ వరము తప్పకుండా ఇప్పుడు 3వ జన్మలో మీకు కుమారుణ్ణయ్యాను. ఈ జన్మలో నేను నల్లని వాణ్ణి, కృష్ణవర్ణంతో ఉంటాను గనక కృష్ణుడు అని పిలువబడతాను. ఇది మీ పూర్వజన్మ రహస్యం, ఇదే నాకు మీకు పుట్టడం ఆఖరి జన్మ. ఇంకా మీ ఇద్దరికి నేను పుట్టను, మీ యందు ఎప్పటికీ లేదు జన్మమిటపై నాకు. మీ ఇద్దరికి నేను పుట్టను, దిస్ ఈజ్ ది లాస్ట్ అండ్ ఫైనల్ బర్త్ టు మీ. ఎవరికి? మీకు. నాకు ఇంకా అవతారాలు ఉన్నాయి, మీకు మాత్రం ఇదే ఆఖరు, ఇక నేను పుట్టను. ఇప్పుడు ఈ జన్మలో మీరు నన్ను ఒక్కొక్కప్పుడు కొడుకు అనుకుంటారు, ఒక్కొక్కప్పుడు పరమానంద స్వరూపుడు అనుకుంటారు, ఒక్కొక్కప్పుడు నారాయణ అంటారు, ఒక్కొక్కప్పుడు పరమేశ్వర అంటారు, ఒక్కొక్కప్పుడు పరబ్రహ్మ అంటారు, ఒక్కొక్కప్పుడు యోగిరాజ్ అంటారు. ఇలా అనేక రకములుగా నన్ను పిలుస్తారు, నన్ను పూజిస్తారు, ప్రేమిస్తారు, తిండి పెడతారు, కౌగిలించుకుంటారు, నా పూజలు అందుకుంటారు. ఇలా నా సాంగత్యం చేసి చేసి మీరు ఈ జన్మ తర్వాత విముక్తి పొంది శాశ్వత కైవల్యం పొందుతారు. మీకు కైవల్యం ముందే ఇచ్చేశాను, ఇదే మీకు ఆఖరి జన్మ. ఇప్పుడు మీరు చెయ్యవలసిన పని ఒకటి ఉన్నది అని రహస్యంగా వసుదేవుడి చెవులో చెప్పాడు, మళ్ళీ మనకు వినపడకుండా. ఈ విధంగా కొన్ని మాటలు చెప్పి వాళ్ళు అలా చూస్తూ ఉండగా, ఏది తల్లిదండ్రులిద్దరూ అలా రెప్ప వేసి చూస్తూ ఉండగానే చంటి పాప అయిపోయాట. ఇందాకనేమో ముందు వేల చేతులతో, వేల పాదాలతో, వేల శిరస్సులతో పుట్టాడా, మళ్ళీ చూస్తూ ఉండగా నాలుగు చేతులతో నీలమేఘఛాయ శరీరుడిగా ఉన్నాడు. ఇప్పుడు చూస్తే మళ్ళీ అందరిలాగే బుజ్జి బాబు అయిపోయాట, ఇంత పాప కింద మారిపోయాడు. వీళ్ళు తెల్లబోయారు, ఏమి లీలలయ్యా నీవు, ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదు, ఇప్పుడు చూస్తే పసిపాపలా నెత్తురుగుడ్డులా ఉన్నావు, చూసేవాడు ఈ పిల్లాడు మామూలు పిల్లాడేమో సాధారణ బాలుడేమో అనుకుంటారు అనుకున్నారట. ఇప్పుడు నందుడు దగ్గరికి తీసుకెళ్లమని ఆ పరమాత్మ వసుదేవుని చెవిలో చెప్పాడు. వసుదేవునికి చెప్పిన మాటలన్నీ వసుదేవుడు గుర్తుపెట్టుకున్నాడు. అందుకని ఈ కుర్రవాడిని చెరసాల నుంచి వ్రేపల్లెకి చేర్చాలనుకున్నాడు. ఇంతకీ స్వామివారు ఏం చెప్పారు ఆయన చెవిలో రహస్యంగా, నాయన నేను ఇక్కడ ఉండడం ప్రమాదం రా, నీకు ప్రమాదం, నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కాబట్టి నన్ను ఇక్కడ నుంచి నందుడి పక్కలో పడుకోబెట్టు, సరిగ్గా నేను పుట్టినప్పుడే అదే నక్షత్రంలో, అదే లగ్నంలో, అదే ఘడియల్లో రవ్వంత తేడా లేకుండా యోగమాయాదేవి అమ్మవారు యశోదాదేవికి కూతురుగా పుట్టింది, ఆ పాపను ఇక్కడికి తీసుకురా, నన్ను అక్కడ పడుకోబెట్టని చెప్పాట. అందుకని వసుదేవుడు బాబు దగ్గరకు వచ్చాడు. రాగానే చేతులకి కాళ్ళకి ఉన్న పొడుగ్గా ఉన్న సంకెళ్ళు, చాలా పొడవుగా ఉన్న సంకెళ్ళు టుపుక్కును ఊడిపోయాయి, తమంత తామే ఊడిపోయాయి. ఏమండి, సంసారమే ఒక పెద్ద బంధం, ఈ సంసారం అనే నిగళములు సంకెళ్ళు తొలగించే స్వామివారికి ఈ సంకెళ్ళు లెక్క. అందుకే ఈ సంకెళ్ళు తమంత తాము ఊడి పక్కకు వెళ్ళిపోయాయట, టుక్కు 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 అని పక్కకు వెళ్ళిపోయాయి అనమాట. అప్పుడు ఈయన ఇప్పుడు ఫ్రీ బర్డ్ అయిపోయాడు అనమాట, చేతులు కాళ్ళు విముక్తి పొందాయి. ఈ బాబును చేత్తో తీసుకున్నాడు, ఇలా రొమ్ములకు అడ్డంగా పెట్టుకున్నాడు. ఒకటికి రెండు సార్లు చెబుతున్నాను, భాగవతంలో రెండు చేతులతో వక్షస్థలానికి అడ్డంగా పెట్టుకున్నాడని చెప్పారు. కొన్ని సినిమా కథల్లో గంప వచ్చిందిట, గంపలో పెట్టుకుని నెత్తి మీద పెట్టుకున్నట్ట, గంపాలేదు దుంపాలేదు, బిడ్డని రొమ్ముల కరమున అడ్డముగా పెట్టుకునుతనే చెప్పారు సంస్కృతంలో కానీ తెలుగులో కానీ. మొత్తం మీద కుర్రవాణి చేతులతో ఎత్తుకుని ఇలా వక్షస్థలం మీద పెట్టుకున్నాడు. పెట్టుకొని ఈ చెరసాల నుంచి బయటికి రావడానికి తలుపు దగ్గరకు వచ్చాడు. అప్పుడేం జరిగింది, తలుపులకి ఎంతంత తాళాలున్నాయి, ఓరి నాయనో తాటికాయ ఎంత తాళాలు, బండరా ఎంత తాళాలు వేశాడు వాడు. ఆ తాళములన్నీ తమంత తామే ఊడి తమంత తాము నడుచుకుంటూ పక్కకి వెళ్ళిపోయాయిట. తాళములు పక్కకి వెళ్ళిపోగానే తలుపులు కూడా అలా ప్రశాంతంగా తెరుచుకున్నాయి. అప్పట్లో ఏడు తలుపులు ఉన్నాయట వాటికి, ఆ కారాగృహానికి ఏడు తలుపులు తెరుచుకుంటూ ఉంటే అప్పుడు ఇంకో తమాషా జరిగింది. ఆదిశేషుడు అక్కడ వేయి పడగలతో ప్రత్యక్షమయ్యాడు. ఆ వేయి పడగలు బాబుకి గొడుగు పట్టాడు. ఓ పక్కన వసుదేవుడి చేతిలో బిడ్డున్నాడు, ఆ బిడ్డకి వసుదేవుడికి నెత్తి మీద వేయి పడగలు గొడుగు కింద పట్టి తోకతోటి తలుపులు దగ్గరకు తోసుకుంటూ వచ్చాట. ఈయన ఒక తలుపు దాటి రాగానే, ఒక ద్వారం దాటగానే ఆ ద్వారాన్ని తలుపుల్ని తన తోకతో తోసి దగ్గరికి చేర్చి కూడా రావడం మొదలుపెట్టాడు. ఈ ఆదిశేషుడు వసుదేవుడికి మాత్రం కనపడటం లేదు, కేవలం కృష్ణుడికి మాత్రమే కనపడుతున్నాడు. వసుదేవుడు తడుచుకుంటాడేమోనని ఆదిశేషుడు కనపడకుండా అదృశ్య రూపంలో వస్తున్నాడు. వీళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చే సమయానికి కాపలా వాళ్ళు గాఢంగా నిద్రపోతున్నారు. కొంతమంది ఉపన్యాసంలో స్తంభానికి దారబడి నిద్రపోతారే అలాగనమాట. ఏమి నిద్రండి, వాళ్ళే ఒక కాపలా వాళ్లే కదట, ఈ కాపలా వాళ్ళు మధురానగర వాసులు, అక్కడేమో వ్రేపల్లెలో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఒకటే నిద్ర, గుర్రంటే గుర్రు, గుర్రంటే గుర్రు అని ఒకరితో ఒకరు పోటీ పడి నిద్రపోతున్నారు. కారణం యోగమాయా ప్రభావేణ, యోగమాయా ప్రభావము చేత ఆ యోగమాయ అందరినీ పట్టేసుకుంది. అందువల్ల మాయ పట్టుకోవడం వల్ల ఎక్కడి వాళ్ళెక్కడ కూర్చొని వాడు కూర్చున్నట్టే నిద్రపోతున్నాడు. ఎవరు అన్నం తిండానికి కూర్చున్నాడు, ఇంతలో మాయ ఆవరించింది, ఆ ముద్ద చేత్తోటే ఉంది, నోట్లో ముద్ద నోట్లోనే ఉంది, వాడు అలా ముద్దులో నిద్రపోయాడు. ఇలా అందరూ గాఢ నిద్ర పరవశులైపోయారు. ఆ సమయంలో కాపలా వాళ్ళని దాటుకుంటూ వసుదేవుడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చే సమయానికి ఆకాశంలో నల్లని మేఘాలున్నాయి, భయంకరమైన మేఘాలు. ఆ మేఘములు దబ్బ 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 శబ్దం చేసుకుంటూ కుంభవృష్టి కురవడం మొదలుపెట్టాయి. ఓ పక్కన పిడుగులు పడుతున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి, ఒకటే వర్షంట. ఇంత వర్షంలో వసుదేవుడు ఎలా బయటికి రావడమా అని జంకకుండా కృష్ణుడు ఉన్నాడు నా చేతిలో, ఆయనే చూసుకుంటాడని ఆ వర్షంలో బయటకు వచ్చాడు. చిత్రం ఏంటంటే చుట్టూత వర్షం పడుతుందిట, కానీ ఒక్క వసుదేవుడి మీద ఒక్క చుక్క పడడం లేదు. కారణం 1000 పడగలు గొడుగుగా పట్టాడు ఆదిశేషుడు. ఇంకా వర్షం ఏం పడుతుంది? ఇప్పుడు తెల్లబోయి వసుదేవుడు, ఏం మహిమ ఇది, పరమాత్ముడు తనంత తానే ఏదో గొడుగు పట్టుకున్నట్టున్నాడు. లేకపోతే నా మీద బాలుడి మీద మాత్రం చినుకు పడదు, పక్కనంతా వర్షం కురుస్తోంది అనుకున్నాడు. ఎందుకంటే ఆదిశేషుడు కనబడడం లేదు గనక. ఆయన మెల్లగా అలా నడుచుకుంటూ యమునా నది దగ్గరకు వచ్చాడు. యమున దాటి అవతలకు వెడితే అక్కడ నందగ్రామం ఉంటుంది, నందగ్రామానికి వెళ్ళాలి. ఆదిశేషుడు పడగలు పడుతూ ఉండగా మహావేగంగా నడుచుకుంటూ యమున దగ్గరకు వచ్చాడు. అప్పుడు యమున ఎలా ఉంది, శ్రావణ మాసం, వర్ష ఋతువు, పైపెచ్చు, ఒకటే వర్షాలు కురుస్తున్నాయి. అందువల్ల యమునా నది ఒక మహాసముద్రంలో ఉందండి. యమునా నదిలో ఒత్తప్పుడు నీళ్లు ఉండవు, కానీ వర్షాకాలంలో మాత్రం శ్రావణ భాద్రపదాల్లో మాత్రం వర్షం బాగా కురుస్తుంది. అప్పుడు ఓ ఒకటే వరదతో ప్రవహిస్తుంది బృందావనంలో. అలాంటప్పుడు మేము ఉన్నాం, కళ్ళారా చూసామన్నమాట. అప్పుడు స్నానం చేయడానికి వెడితే గజయతగాడు కూడా ఎదలేడు, అంత భయంకరంగా ఉంటుంది యమున. ఇప్పుడు ఆయన యమున దగ్గరకు వచ్చాడు. యమున దాటి అవతలకు వెళ్ళాలి కదా. యమున చూస్తే ఒకటే ప్రవాహంతో ప్రవహిస్తోంది. ఆయన కృష్ణ అనుకుంటూ యమునలోకి అడుగు పెట్టేశాడు. ఆయన ఆ సౌరికి తెరువసగే ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరాశాకాశయగు యమున మునుసీతేసునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్. పూర్వం రామావతారంలో సముద్రం దాటాలి అనుకున్నాడు పరమాత్మ, కాని సముద్రుడు నేను దారివను వారధి కట్టుకో అన్నాడు. అప్పుడు ఆయన బ్రిడ్జి కట్టుకుని వెళ్ళవలసి వచ్చింది. ఆ అవతారం మరి రాముడు కృష్ణుడు అయ్యాడు. ఇప్పుడు ఈ కృష్ణావతారంలో యమునా నది బ్రిడ్జి కట్టుకోండి అనలేదు. ఎందుకంటే ఈ అవతారంలో అలా అంటే కృష్ణుడు మొత్తం యమునంతా తాగేస్తాడు. అందుకని ఆయన్ని చూచి చూడడంతో పెద్ద పెద్ద కెరటాలతో మహావేగముగా ఉధృతముగా ప్రవహిస్తున్న యమునా నది ఇలా రెండుగా చీలిపోయి దారిచ్చింది. ఇది రెండుగా యమున చీలిపోయి ఇటు నీరు ఇటు, ఇటు నీరు ఇటు ఉంటే మధ్యలో బురద ఉండాలి కదా, అప్పటిదాకా నీరుంది కనుక. కానీ బురద కూడా లేకుండా ఇలా ఫ్లోరింగ్ వేసినట్టుందిట, నేల రాళ్ళు పరిచినట్టుందిట. అంత గట్టి నేల కనబడగానే ఆశ్చర్యపోయిన వసుదేవుడు పదే పదే ఆశ్చర్యపోవడం ఎందుకు, ఇదంతా ఈ బాబుగారి లీల అనుకుని అడుగు పెట్టి ఆ నది మధ్యలో అవతల ఒడ్డుకు వెళ్ళిపోయాడు. నది దాటి అవతల కొడగానే అసలు మధ్యలో దారి ఉన్నట్టు తెలియకుండా మళ్ళీ యమున కలిసిపోయి ప్రవహించడం మొదలుపెట్టింది. ఈయన అవతల ఒడ్డుకు వెళ్ళాడు. అక్కడ నందగ్రామంలో అందరూ గాఢంగా నిద్రపోతున్నారు. ఓ పక్కన వర్షం అవడం వల్ల తలుపులు బిగించుకుని నిద్రపోతున్నారు కొందరు, కానీ ఒక్క నందిని ఇంటి తలుపులు మాత్రం యోగమాయా ప్రభావంతో తెరుచుకుని ఉన్నాయి. యశోదాదేవికి పురుడు వచ్చిందని తెలుసు, కానీ పురుడు వస్తూ ఉండగానే, పిల్ల పుడుతూ ఉండగానే ఆవిడికి నిద్ర వచ్చేసింది. అందువల్ల తనకి పుట్టింది మగో ఆడో కూడా తెలియదాడు ఆవిడికి. సినిమా కథలు నమ్మకండి, సీరియల్స్ నమ్మకండి, ఒరిజినల్ భాగవతంలో ఆవిడకి ఏమీ తెలియదు. ఆవిడ గాఢంగా నిద్రపోయింది. ఇప్పుడు నందుడు ఆయన ఓ పక్కన నిద్రపోతున్నాడు, వసుదేవుడు అక్కడికి వచ్చాడు. తన చేతిలో ఉన్న బిడ్డని యశోద పక్కన పడుకోబెట్టి యశోద చేతిలో ఉన్న ఆడబిడ్డని చేతిలోకి తీసుకున్నాడు. తీసుకుని మళ్ళీ బయటకు వచ్చేశాడు. యథాప్రకారంగా వర్షం కురుస్తోంది, మళ్ళీ ఆదిశేషుడు గొడుగు పెట్టాడు. ఇందాకటి దాకా స్వామి ఉన్నాడు, ఇప్పుడు అమ్మవారు చేతిలో ఉంది కదా, అందువల్ల మళ్ళీ గొడుగు పెట్టాడు ఆయన. వనజాక్షుని కొని తెచ్చుట, వనజాక్షుని కొని తెచ్చుట, తన సుత కొనిపోవుటయును తానెరుగక మూగిన నిద్ర జొక్కియుండెను వనజాక్షి యశోదరే వసుధాధీశ. పరీక్షిన్ నరేంద్ర, ఏం చెప్పమంటావు నీకు? పద్మాక్షుడు కృష్ణుణ్ణి తీసుకురావటం, తన బిడ్డని పట్టుకుపోవటం తానెరుగక తానేమీ గ్రహించలేకపోయింది. ఎందువల్ల? మూగిన నిద్ర జొక్కియుండెను, తనను గాఢంగా పట్టుకున్న నిద్ర వల్ల గుర్రు పెట్టి నిద్రపోయింది యశోద. నిద్రలో ఉండడం వల్ల ఇదేమీ ఆమెకి తెలియదు అనమాట. తనకి పుట్టింది ఆడో మగో, ఈ వసుదేవుడు రావడం, తన బిడ్డని పట్టుకుపోవటం, తాను తన బిడ్డని ఇక్కడ పడుకోబెట్టడం, ఇవేమీ తెలియక నిద్రపోతూనే ఉంది. ఈయన బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ యమునా నది దగ్గరకు వచ్చాడు. ఈసారి యోగమాయ తన చేతిలో ఉంది కనుక మళ్ళీ యమున దారిచ్చింది. ఆ దారిలో అవతల ఒడ్డుకు వెళ్ళాడు. మళ్ళీ యమున యథాప్రకారంగా కలిసి ప్రవహించింది. ఆయన యమున దాటి కారాగృహంలో ప్రవేశించగానే ఆదిశేషుడు అదృశ్యమైపోయాడు. ఈయన కారాగృహంలోకి రావడంతో చేతులకి కాళ్ళకి మళ్ళీ సంకెళ్ళు పడిపోయాయి. అంత మాయాబజారు. తలుపులు మూసుకుపోయాయి, తాళాలు పడిపోయాయి, వాటంతటవే పడిపోయాయి. అప్పటిదాకా ఈ చంటి పాప, ఏది ఈ చేతిలో ఉన్న పాప, నిశ్శబ్దంగా ఉందిట, కిక్కును అనలేదట. ఒక్కసారి చెరసాల్లోకి ఈయన వచ్చాడు, కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వచ్చాయి, చెరసాల తాళాలు పడిపోయాయి. పడిపోగానే బ్యార్ బ్యార్మని ఏడవడం మొదలెట్టిందిట. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు ఉపన్యాసానికి వచ్చి ఏడవడం మొదలెడతారే, అలా ఏడవడం మొదలు పెట్టిందిట. మహామాయ పెద్ద పెట్టును ఏడుస్తూ ఉంటే ఈ ఏడుపుకి గాఢముగా నిద్రపోతున్న కాపలా వాళ్ళు టక్కున లేచిపోయారు. అంత బాలిక ఆవురని ఏడ్చు చిరు చప్పుడాలించి వీకన నాక ఇంటి కావలి వారు మేల్కని చూచి తలుపుల తాళముల్ తొంటి విధమున నుండ తెలిసి. ఈ పిల్ల ఏడుపులకి నిద్రపోతున్న కాపలా వాళ్ళు మెలకు తెచ్చుకుని ఉలిక్కిపడి లేచి కూర్చుని చేతిలో ఉన్న ఆయుధాలు పట్టుకుని ఒకళ్ళ ముఖాలు ఒకడు చూసుకుని, ఒరే మనం పెద్ద పొరపాటు చేశాంరా, కాపలా ఉండగా నిద్రపోయాం, కాపలా కాస్తున్నప్పుడు నిద్రపోయిన వాళ్ళకి శిరశ్చేదం అన్నాడు కంసుడు, కాబట్టి ఈ విషయం కంసుడికి ఎవరో చెప్పద్దు, చెబితే అందరి తలకాయలు పోతాయి అని గట్టిగా ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు ఒట్లేసుకున్నారట. మళ్ళీ ఇది కంసుడికి తెలిస్తే అందరినీ చంపేస్తాడు వాడు, పరమ దుర్మార్గుడు వాడు, అందుకని ఈ విషయం ఎవరని చెప్పవద్దు అనగానే, చెప్పం సరే ఈ తలుపులు ఎలా ఉన్నాయో చూద్దాం అనుకున్నారట వాళ్ళు. చూస్తే తలుపులు వేసిన వేసినట్టే ఉన్నాయి, తాళములు తాళముల కిందే ఉన్నాయి. అమ్మయ్య మనం నిద్రపోయినా ఏ గండము మనకి రాలేదు, ఎందుకంటే తలుపుల తాళములు పూర్వం ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి, ఏ దేవుడో మనల్ని కాపాడాడు అనుకుని కొంతమంది ఏమో గుమ్మం దగ్గర కాపలా ఉన్నారు, మరి కొంతమంది పరుగు పరుగున కంసుని దగ్గరికి వెళ్ళారు. కంసుడు వాళ్ళకి ఏమని ఆజ్ఞాపించాడు, దేవకీ దేవికి ఈసారి పుట్టేవాడు విష్ణువు, వాడు నా శత్రువు, వాణ్ణి పుట్టగానే చంపాలి, కాబట్టి దేవకీదేవి ఎప్పుడు పిల్లవాణ్ణి కన్నా ఎంత అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నా దగ్గరకు వచ్చి నన్ను లేపవలసిందే, నేను నిద్రపోతున్నా బలాత్కారంగా అయినా లేపేయండి, అలా లేపకపోతే మీ అందరికీ మరణశిక్ష అన్నాడు. అందుకనే కొంతమంది ఇక్కడ కాపలా ఉండగా మరికొంతమంది పరుగు పరుగున నిద్రపోతున్న కంసుని దగ్గరికి వెళ్ళాడు. ఈ కంసుడు ఈ మధ్యకాలంలో తలుపులు వేసుకోవట్లేదట పడుకునేటప్పుడు, ఎందుకంటే కాపలా వాళ్ళు వచ్చి లేపాలి గనక, అందుకని తలుపులు తోసుకుని లోపలికి వెళ్ళారు. మంచం మీద పిశాచంలో పడుకున్నాడు వాడు, వాడికి సరిగ్గా నిద్ర పట్టట్లేదు. ఈ మధ్యన ఎప్పుడు కృష్ణుడు పుడతాడో చంపేస్తాడో అనే భయంతో జుట్టు విరబోసుకుని బట్టలు ఎలా ఉన్నాయో తెలియకుండా ఒకటే భయంతో నిద్రపోతున్నాడు. భయస్థుడికి సరైన నిద్ర ఏముంటుంది, ఇప్పుడైనా వాడు నిద్రపోతున్నది వాడి నిద్ర కాదు, యోగ నిద్ర ప్రభావం అది. అందుకే వాణ్ణి గట్టిగా తట్టి లేపి, భోజరాజా భోజరాజా లే లే, దేవకీదేవి నీళ్ళాడింది అన్నారు. అనగానే వాడు ఉలిక్కి వెళ్ళేచాడు. ఏం జరిగింది అన్నట్ట ఆ నిద్దట్లోంచి లేచినప్పుడు అనమాట. అలాంటి వాళ్ళు ఉంటారండో, ఓసారి పురాణం అయిపోయాక హారతి ఇచ్చారు, అక్కడ గంట కొట్టారు, ఆ వెనకాతలు కూర్చున్నవిడ ఉలిక్కి వెళ్ళేచి ఏం జరిగింది, నేను ఎక్కడున్నాను అంది. ఏం చెబుతాం మహానుభావులు, కంసుడికి ప్రతీకలు. ఇప్పుడు ఆ కంసుడు అలాగే ఉలిక్కిబడి లేచి నేను ఏం జరుగుతోంది ఎక్కడున్నాననగానే, మహారాజా మహారాజా మీరు చెప్పినట్టుగా మేము ఇక్కడికి వచ్చాం, దేవకీదేవికి ప్రసవం అయింది, పిల్లాడు పుట్టాడు అనగానే ఉలిక్కిపడి లేచాడు. ఆ లేచిన వాడు జారిపోతుందిట వస్త్రం కట్టుకోకుండా చేత్తోటే పట్టుకున్నట్ట. ఈ లుంగి జారిపోతుంటే ఇలా పట్టుకున్నాడు తప్ప పోనీ బిగించి కట్టుకోవచ్చుగా, అది బిగించి కట్టుకోకుండా జారిపోతున్న వస్త్రం ఒక చేత్తో పట్టుకున్నాడు, కత్తి ఇంకో చేత్తో పట్టుకున్నాడు. పట్టుకుని ఈ విరబోసుకున్న జుట్టుతో భయంకర పిశాచాకారంలో పరుగు పరుగున పురిటింటికి వచ్చాడు తీవ్ర వైరం వల్ల. అలా వస్తున్న వాణ్ణి చెరసాలలో నుంచి చూడనే చూచింది దేవకి. కటకటాలలోంచి కనపడతాడు గౌడు, కటకటాలలోంచి కనపడుతూ ఆవిడ కటకటలాడిపోయింది, భయపడిపోయింది. తలుపు తీసుకుని లోపలికి వస్తాడేమో ఈ దుర్మార్గుడు అనుకుందిట. వాడు అలాగే వచ్చి తలుపులు తీయండిరా తొందరగా, దిక్కుమాల వాళ్ళలారా అని కాపలా వాళ్ళ మీద అరిచాడు. కాపలా వాళ్ళకి ఈ కంగారులో తాళాలు రావడం లేదు. ఎప్పుడు కంగారు వచ్చినప్పుడు తాళం ఒకదాంట్లో బదులు ఒక తాళం పెట్టేయడం మొదలెట్టారు వాళ్ళు. ఈ కంగారులో వాడు గొళ్ళు మండిపోయి కత్తి తిరగేసి నెత్తి మీద ఒకటి కొట్టాడు వాళ్ళని. ఇదంతా దేవకి చూచి వణికిపోతూ ఆ తలుపులు తీసుకుని వాడు లోపలికి వచ్చేలోపు, అన్న శమింపు మన్న తగదల్లుడు కాడిది మేన కోడలు మన్నన్న చేయుమన్న
వినుమా నినితం పుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు ఓవు త్రోవ పోవన్న భవత్ సహోదరి గదన్న నినున్ శరణం బువేడిదన్.
అన్నా నీ కోపాన్ని తగ్గించుకో, ఈసారి నా అదృష్టమో నీ దురదృష్టమో నాకు కొడుకు పుట్టలేదు, కూతురు పుట్టింది. అంటే నీకు మేనల్లుడు కాదు పుట్టింది, మేనకోడలు. ఆడపిల్లని చంపడం ధర్మం కాదు, దయతో ఈ ఆడపిల్లని నాకు ప్రసాదించు. ఎంతోమంది పిల్లల్ని, నా పిల్లల్ని పురిటింటి పాపల్ని చంపావు, ఆరుగురు కొడుకుల్ని పట్టి వధించావు, ఈసారి కొడుకు పుట్టలేదు. నేను ఏ జన్మలోనూ పాపం చేశాను, అందుకే పుత్ర సంతానానికి నోచుకోలేదు. ఈసారి పుత్రిక పుట్టింది, ఈ పుత్రికని నాకు దానం చేసి నన్ను పోషించు, నన్ను రక్షించు. చిన్నప్పటి నుంచి నీ చేతులతో ఎత్తుకు పెంచావు, నన్ను ఆ మాత్రం కనికరించలేవా? నీ క్రోధాన్ని ఉపసంహరించుకోవా? నువ్వు ఈ ఆడపిల్లని బ్రతకనిస్తే నీకు మంచి కీర్తి వస్తుంది, ప్రపంచం నిన్ను పొగుడుతుంది, మహాత్ముల మార్గంలో నడుచుకో, నీ సోదరిని వేడుకుంటున్నాను, శరణు కోరుతున్నాను అని పరిపరి విధాలుగా బతిమాలింది. అయినా వాడు తలుపు తీసుకుని చెల్లెల దగ్గరకు వస్తూ ఉంటే అప్పుడు ఏమందో తెలుసా, కట్టిడివి గదన్న, కటికవాడివి కదరా, ఆరుగురు కొడుకుల్ని పట్టి వధించావురా దుర్మార్గుడ, కటికవాడా, ఇప్పుడు నన్ను వదలరా బాబు, నాకు ఈ కూతుర్నివ్వరా అంటూ ఉంటే ఈ దుర్మార్గుడు వినిపించుకోకుండా చెల్లెల్ని తోసేశాడు, పక్కకి తోసి ఎడంకాలతో తన్ని ఆ చంటిపాపని చేతిలోంచి లాగేసుకున్నాడు. చెల్లెలు కాళ్ళు పట్టుకుంటూ ఉంటే జాడించి మరీ తోశాడు, ఈ చంటిపాపను తీసుకొచ్చాడు. తీసుకొచ్చి చెరసాల బయట పెద్ద బండరాయి ఉందని చెప్పాను కదా, ఆ బండరాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ అరికాళ్ళు రెండు, చిన్న పిల్ల కదండి, అప్పుడే పుట్టిన పిల్లది, ఆ పిల్ల కాళ్ళు రెండు పుచ్చుకొని గిర్రును తిప్పి ఆ బండరాతి మీద వేసుకొట్టేశాడు వాడు. అప్పుడేం జరిగింది, ఆ చేతిలో ఉన్నది సామాన్యురాల, జగన్మాత, యోగమాయ, మహాదేవి. వీడు కాళ్ళు పుచ్చుకుని గిర్రును తిప్పి రాతి మీదకి విసురుతూ ఉంటే వాడి చేతుల్లోంచి ఆకాశానికి ఎగిరిపోయింది. ఆకాశానికి ఎగిరి ఎగరడంతో సింహవాహనం మీద 8 చేతులతో 8 చేతుల్లో బాణం, ధనుస్సు, శంఖం, చక్రం, అంకుశం, డాలు, ఖడ్గం, శంఖం పుచ్చుకొని మంచి మధుపాత్ర ఒకటి తీసుకుని ఆ తేనె గడగడ తాగి హుంకరించింది. ఆ హుంకారం చేసేమంది, ఓరి నీచుడా, భోజకుల పంసన నృశంస కంస, తెంపరివై పొరిము పొరిని దేవకి బిడ్డల చిన్ని గొర్రలను చంపితివి, అంతనైన ఉపశాంతి వహింపక రాల మీద నన్ వెంపితివి, ఇసిరో ఇదియు బేరమే నా సరసం జనించి నింజంపెడి వీరుడు ఒక్క ఒక్క దశ సత్క్రియ నొందెడువాడు దుర్మతి. ఓరి దుష్టబుద్ధి, నీకు తెంపరితనం ఎక్కువ, అహంకారం ఎక్కువ, పొగరెక్కువ. దేవకీదేవి కన్న బిడ్డల్ని, ఆరుగురు పిల్లల్ని, మగపిల్లల్ని, పురిటి పాపల్ని ఈ రాళ్ల మీద వేసుకొట్టి చంపేశావు. అయినా నీ శిశు హత్యా పాపం ఇంకా ఆగలేదా? రక్తదాహం తీరలేదా? నీచుడా, దౌర్భాగ్యుడా, ఆడపిల్ల ఈ పిల్లని చంపడం న్యాయం కాదు అని ఏమాత్రం ఆలోచించక చెల్లెలు బతిమాలుతూ ఉంటే వినిపించుకోకుండా నా కాళ్ళు పుచ్చుకుని గిరగిరా తిప్పి రాళ్ల మీద వేసి నన్ను కొట్టి చంపాలనుకుంటావా? ఇది వీరత్వమా, పౌరుషమా? ఆడపిల్లని చంపడం పురుషత్వం అంటారా మూర్ఖుడా? అది నీ తరమా? నీలాంటి మూర్ఖాతి మూర్ఖులు ఎంతోమందిని నరికి అవతల బారేసి దుష్ట శిక్షణ చేసిన మహాత్మురాలని, మహిషాసుర మర్దనిని నేను ఎవరనుకుంటున్నావో ఏమిటో. ఇదిగో ఇదే నీకు నా హెచ్చరిక, నిన్ను చంపడానికి ఒక మహాపురుషుడు పుట్టనే పుట్టాడు. నేను పుట్టినప్పుడే పుట్టాడు, ఇక్కడే పుట్టాడు. పుట్టినవాడు మరొక చోట హాయిగా పెరుగుతున్నాడు, వాడు పెద్దవాడవుతాడు, వాడి చేతిలో నీకు చావు తప్పదు, తప్పదు, తప్పదని చెప్పి మహనీయ గుణాస్పద అయిన ఆ దేవి ఈ మహిలో ఉన్న జనం దుర్గా, భద్రకాళి, కుముద, విజయ, వైష్ణవి, చండిక, శారద, నారాయణి, ఈశాన, అంబిక, కన్యక, మాధవి ఈ నామములతో స్తోత్రం చేస్తూ ఉండగా అనేక ప్రాంతములలో గుడులలో విగ్రహ రూపంలో వెలసి అదృశ్యమైపోయింది. ఇప్పుడు వణికిపోయాడు కంసుడు. ఇదెక్కడ గొడవరా, అనుక్షణం పిడుగు మీద పులి మీద పుట్టలాగా అయిపోతుంది నాకు, గోరు చుట్టు మీద రాకటి పొట్ల తయారవుతోంది నాకు ఈ మధ్యకాలంలో జీవితం అంతాను. ఒకప్పుడు ఆకాశవాణి దేవకి అష్టమ గర్భం, నీకు మృత్యు ఉంది. అది నమ్మి దేవకిని వసుదేవుణ్ణి చెరసాలలో పెట్టి వాళ్ళ పిల్లల్ని చంపాను. ఈసారి చూస్తే అష్టమ గర్భంలో కొడుకు పుట్టకుండా కూతురు పుట్టింది. ఈ కూతురు రూపంలోనే విష్ణువు పుట్టాడేమో, ఆడైనా మగైనా విష్ణువేమో అని అనుకుని ఆ పిల్లని చంపబోతే పిల్ల అమ్మవారిగా మారిపోయింది. మారిపోతే మారిపోయింది, నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసింది, తెగమందలించింది. పోనీ తిట్టి వెళ్ళిపోయినా పర్వాలా, ఆఖరన ఓ బాంబు పేల్చింది. నన్ను చంపేవాడు ఓ చోట హాయిగా పెరుగుతున్నాడంది అనుకున్నాడు. దాంతో వాడికి భయం పట్టుకుంది, భీతి పట్టుకుంది, కంగారు పట్టుకుంది. అమాంతంగా దేవకీ వసుదేవుల కాళ్ళు గట్టిగా పట్టేసుకున్నట్టు వాడు.